క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామమున శుభములు. బైబిల్ ప్రబోధాలు కార్యక్రమం చూస్తున్నందుకు మీకు వందనాలు. ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. అనేకులు దేవుని నమ్ములాగన దేవుని వాక్యం ముందు బలపడలాగన మీరు ప్రార్థన చేయగలరని విడుకుంటున్నాను. ఈరోజు అంశం ఎజీకియల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎజీకియల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యత మొదటి భాగం చూద్దాం. ఆ భాగంలోకి వెళ్లే ముందు ప్రార్థనతో ఆరంభించుకుందాం. మహోన్నత సర్వాధికారి సర్వ సృష్టికర్త, మీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ రకంగా కూడుకున్న తండ్రి, మీ వాక్యం ధ్యానం చేసుకునేందుకు మాకు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. వినిచిన వారిని మీరు దీవించండి, వినబోచున్న వారిని మీరు దీవించండి తండ్రి. ఎవరైనా అవసరతలు ఉండే నా ప్రభా, మీరు వారిని ఆదరించగలని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ సమయం ద్వారా ప్రభా, ఈ పరిచయం ద్వారా నా తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావం పొందగలని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ ఎజీకియల్ గ్రంథం మనం అర్థం చేసుకోవాలంటే యెషయా గ్రంథము, అదేవిధంగా యిర్మీయా గ్రంథాల్లో కూడా కొన్ని భాగాలు మనం తెలుసుకొని ఉండాలి. ప్రాముఖ్యంగా యిర్మీయా గ్రంథము తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఎజీకియల్ గ్రంథము, అదేవిధంగా యిర్మీయా గ్రంథము కొంత ఓవర్లాప్ అనేది చూపిస్తూ ఉంటుంది. అంటే లేఖనాల్లో అక్కడ జరిగిన సన్నివేశాలు, ఇక్కడ ఎజీకియల్ గ్రంథంలో జరిగిన సన్నివేశాలు ఒకే మాదిరిగా మనకు కనపడవచ్చు. ఎందుకంటే అది కూడా ఎజీకియలు మరియు యిర్మీయా ప్రవక్తలు ఇద్దరు కూడా యూదా ప్రాంతం వారిపై ప్రవచనాలు ఇవ్వడం జరిగింది. సో దేర్ ఇస్ సమ్ ఓవర్లాప్. ఈ ఎజీకియల్ గ్రంథం అర్థం చేసుకోవాలంటే మనం రెండో రాజుల గ్రంథము 24వ అధ్యాయం కూడా చూడాలి. ఆ రెండో రాజుల గ్రంథం 24వ అధ్యాయంలోకి వెళ్లే ముందు క్లుప్తంగా ఈ ఎజీకియల్ గ్రంథంలో జరిగినటువంటి కార్యాలు ఏ సంవత్సరంలో జరగబడ్డాయన్న విషయం కూడా మనం తెలుసుకుందాం. సుమారు 598 BC సంవత్సరంలో, ఆ సంవత్సరాల్లో ఈ కార్యాలు జరగడం అనేది మనం గమనిస్తాం. 596 BCలో ఏం జరిగిందంటే యెరూషలేం ప్రాంతము నాశనం చేయబడింది బబులోను సామ్రాజ్యం ద్వారా. 3 సార్లు బబులోను సామ్రాజ్యం వారు యెరూషలేం ప్రాంతంపై రావడం జరిగింది. ఆ మొదటిసారి బబులోను సామ్రాజ్యం వచ్చినప్పుడు వారిలో, ఆ జనాభాలో తీసుకుపోబడి వారిలో ఎజీకియేలు ఒకడు. కొంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే జెహోయా కీము అనేటువంటి రాజు బబులోను సామ్రాజ్యంపై తిరుగుబాటు చేయడం జరిగింది. సో నెబుకద్నెజర్ రాజుకు అది నచ్చలేదు కాబట్టి ఆయన ఏం చేశాడంటే యెరూషలేం ప్రాంతంపై దండయాత్ర చేయడం జరిగింది. ఆ దండయాత్ర చేసిన తర్వాత అక్కడ ఉన్న వారిలో చాలామందిని వారు తీసుకుని పోబడ్డారు. ఆ జెహోయా కీము తర్వాత జెహోయా కీను అనేటువంటి ఆయన రాజు అవటం మనం గమనిస్తాం. ఈ జెహోయా కీని ఏం చేశాడంటే ఈ బబులోను సామ్రాజ్యం వారికి పనిచేస్తూ వారికి లొంగిపోవడం జరిగింది. చాలా తెలివిగల కార్యం, వారికి లొంగిపోవటం జరిగింది. ఆ తర్వాత మనం ఏం చూస్తామంటే ఈ జెహోయా కీను కూడా బబులోను సామ్రాజ్యం ద్వారా తీసుకుపోబడతాడు. తీసుకువెళ్ళబడిన తర్వాత ఈవిల్ మోర్దేక్ ఆర్ అవిల్ మోర్దేకు అని నెబుకద్నెజర్ తర్వాత వచ్చినటువంటి రాజు ఏం చేస్తాడంటే ఈ జెహోయా కీను రాజుకి కొంచెం గౌరవం అనేది చూపిస్తాడు. ఆ సమయంలో జెహోయా కీనుకు ఎందుకు ఈ ఈవిల్ మోర్దేక్ అనేటువంటి రాజు కొంచెం గౌరవం చూపించాడు అంటే, యెహోవా దేవుడు వారికి ఇస్తున్నటువంటి వర్తమానం, ఎవరికి యూదులకు, మీకు ఇంకా నిరీక్షణ ఉంది అని చెప్పేసి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యెరూషలేం ప్రాంతము లేదా యూదా ప్రాంతము పూర్తిగా నశించిపోలేదు, మీకు ఇంకా నిరీక్షణ ఉంది. సో ఆ బ్యాక్గ్రౌండ్లో మనం ఏం చూద్దామంటే 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 1వచనం నుంచి 6వచనం వరకు చూద్దాం. యెహోయా కీము దినమల్లో బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేం మీదకు వచ్చెను. యెహోయా కీము అతనికి దాసుడై 3 ఏండ్లు సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేయగా యెహోవా అతని మీదకి తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశమును నాశనం చేయుటకై దాని మీదకిని కల్దీయులను సైన్యములను, సిరియులను సైన్యములను, మోయాబీయుల సైన్యమును, అమోనియుల సైన్యములను రప్పించెను. యెహోవా దేవుడు ఈ యెరూషలేం ప్రాంతంలోకి, యూదా ప్రాంతముపై ఈ ఇతర దేశస్తులు, అన్య దేశస్తులను తీసుకురావడం జరిగింది. యెహోయా కీము చేసిన ఇతర కార్యములన్నీ గూర్చియు, అతడు జరిగించిన దానంతటినీ గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది కదా. 24:6 చూడండి. యెహోయా కీము తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన యెహోయా కీను అతనికి మారుగా రాజాయను. సో ఈ బ్యాక్గ్రౌండ్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ మీద ఈ ఎజీకియేల్ ప్రవక్త ఇచ్చినటువంటి ప్రవచనాలు, ఆ సమయంలో ఏం జరిగింది, జెహోయా కీను రాజుగా ఉన్న సమయంలో ఏం జరిగింది, బబులోను సామ్రాజ్యం వారు ఎందుకు వచ్చారు, దేవుడు ఈ సామ్రాజ్యాన్ని ఎందుకు తీసుకువచ్చాడు యెరూషలేం ప్రాంతంపై అనే విషయాల గురించి ఎజీకియేల్ ప్రవక్త ఆయన లేఖనాల ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ పరిశుద్ధ లేఖనాల ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే జెహోయా కీను రాజు అయ్యాడు. ఈ బబులోను సామ్రాజ్యం వారు చెప్పినట్లుగా ఆయన కొంతకాలం చేస్తాడు, ఆ తర్వాత చెరలోకి తీసుకోబడతాడు. సో ఎజీకియేలు అనగా అర్థం ఏంటి? ఎజీకియల్ అనగా అర్థం ఏంటి? ఎజీకియల్ అనే పేరుకు అర్థం ఏంటంటే స్ట్రెంథన్డ్ బై గాడ్, యెహోవా దేవుని ద్వారా బలపరచబడినవాడు లేదా దేవుని ద్వారా బలపరచబడినవాడు అని చెప్పేసి అర్థము. ఎజీకియల్ ఈ గ్రంథాన్ని కూడా రాయటం జరిగింది. కొందరు స్కాలర్స్ ఏమంటారంటే ఎజీకియల్ గ్రంథం ఎవరి ద్వారానో రాయబడింది, ఆయనకు దర్శనాలు వచ్చినాయి కానీ ఈ గ్రంథాన్ని మాత్రం ఆయన రాయలేదని చెప్పేసి క్రిటిక్స్ అంటూ ఉంటారు. బట్ ఆబ్వియస్లీ దోస్ ఆర్ సంథింగ్స్ దట్ వీ షుడ్ నాట్ కేర్ అబౌట్, ఎందుకంటే ఎజీకియల్ ప్రవక్త ఈ గ్రంథాన్ని రాశాడు అని దృఢంగా దేర్ ఇస్ సపోర్ట్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఇట్ సెల్ఫ్. సో ఇది ఎప్పుడు రాయబడిందంటే 593 బీసీ మరియు 570 బీసీ సంవత్సరాల మధ్యలో రాయబడినటువంటి గ్రంథము. అదేవిధంగా ఈ కార్యాలు, ఈ గ్రంథంలో ఇవ్వబడినటువంటి కార్యాలు ఏ సంవత్సరం జరగబడి అంటే 593 బీసీ నుండి జరగబడి కార్యాలు. గమనించండి, బీసీ సంవత్సరాలు ఎక్కువ సంవత్సరాల నుంచి తక్కువ సంవత్సరాలకు వస్తూ ఉంటాయి. సో 593 బీసీ నుంచి 570 బీసీ అది ఒక విధంగా వెనక్కి వస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో ఎజీకియల్ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. 30వ సంవత్సరమున 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రాంతమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఎవరు చెబుతున్నటువంటి మాట ఇది? ఎజీకియల్ ప్రవక్త చెబుతున్నటువంటి మాట. కేబారు నది ప్రదేశము చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశం తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. దేవుని గురించినటువంటి దర్శనములు నాకు కలిగెను. ఈ దర్శనము అనే మాట కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, ఎందుకంటే ఎజీకియల్ ప్రవక్తకు అనేకమైనటువంటి దర్శనాలు కలుగుతూ ఉంటాయి. దేవుని ద్వారా, దేవునితో దర్శనాలు అంటే ఆ దర్శనాల్లో ఏమి కనపడతాయి అనకంటే దేవుడు లేదా దేవుని కార్యాలు, దేవుని మహిమ అనేవి కనపడతూ ఉంటాయి. సో ఈవెన్చువల్లీ యాజ్ వి రీడ్ ద బుక్ ఆఫ్ ఎజీకియల్, మనం ఎజీకియల్ గ్రంథం చదువుతూ ఉంటే వి విల్ లెర్న్ మోర్ అబౌట్ దోస్ విజన్స్, ఆ దర్శనాల గురించి మనం కొంత తెలుసుకుంటాం. అదేవిధంగా 29వ అధ్యాయము 17వ వచనం చూడండి. 27వ సంవత్సరమున 1వ నెల 1వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. సో దీని ద్వారా మనం ఏం గమనిస్తున్నామంటే కొన్ని సంవత్సరాలు లేదా తేదీలు అనేది ఇవ్వబడింది. డేట్స్ ఆర్ ఇంపార్టెంట్, తేదీలు అని ఇవ్వబడింది. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, ఆ తేదీలు తారీఖులు అనేవి కూడా క్లియర్గా దేవుని లేఖనాల్లో ఇవ్వబడ్డాయి. సో ఎజీకియల్ గ్రంథము ఎవరికి రాయబడింది? చెరలోనికి తీసుకుని పోబడినటువంటి యూదుల గురించి రాయబడింది. 12వ అధ్యాయము 25వ వచనం చూడండి. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక. యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను, నేను ఇచ్చినటువంటి మాటకు ఇంకా ఆలస్యం చేయక జరుగును. తిరుగుబాటు చేయవారులారా, మీ దినములలో నేను మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చదును, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇక్కడ తిరుగుబాటు చేయవారులారా అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరు ఆ తిరుగుబాటు చేసేవారు? యూదా ప్రాంతం వారు, యెరూషలేం ప్రాంతం వారు మరి ముఖ్యంగా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వీరి పరిస్థితిని గురించి వారు కొందరు కలవరపడతా ఉన్నారు. ఎందుకంటే సుమారు 6 నుంచి 7 వేల జనాభా ఈ బబులోను రాజు వచ్చినప్పుడు ఆయనతో తీసుకుని పోబడ్డారు. మొదటిసారి వచ్చినప్పుడు వారందరికీ కూడా వారందరూ ఏం చేస్తామంటే కలవరపడతా ఉన్నారు. మన పరిస్థితి ఏంటి? మన ప్రాంతానికి మనం తిరిగి వెళ్ళమా? ఏం జరుగుతూ ఉంది అని చెప్పేసి వారి ఆలోచనలతో తికమకబడుతున్న సమయంలో దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, తిరుగుబాటు చేయవారులారా, మీ దినములలో నేను మాట ఇచ్చినదా నెరవేర్చదును, ఇదే ప్రభు యెహోవా వాక్కు. ఇంకా నేను ఆలస్యం చేయను, మిమ్మల్ని తీసుకొని వస్తానని చెప్పేసి యెహోవా ప్రభు వారికి సెలవిస్తూ ఉన్నాడు. సో చూడండి, ఇక్కడ గమనించాల్సిన పదం ఏంటంటే ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నౌమ్ అదనాయ్ యహ్వా అంటే ఇదే ప్రభు యొక్క యెహోవా వాక్కు. ఈ పదము లేదా ఈ పదాలు సుమారు 81 సార్లు ఈ ఎజీకియల్ గ్రంథంలో ఇవ్వబడింది, ఆరు వాడబడింది. ఇదే యెహోవా వాక్కు, నౌమ్ అదనాయ్ యహ్వా, ఇదే యెహోవా వాక్కు 81 సార్లు గమనించండి. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి లేఖనాలు దేవుని వాక్యము నెంబర్ 1, ఇక్కడ మనం చదువుతున్నటువంటి లేఖనాలు దేవుని ద్వారా, ప్రవక్త ద్వారా, దేవుని నుంచి వచ్చినటువంటి వాక్య భాగాలు ప్రవక్త ద్వారా ప్రజలకు ఇవ్వబడింది, మరి ముఖ్యంగా యూదా ప్రాంతం వారికి. ఈ ఒక్క ఫ్రేజ్లో ఇదే యెహోవా వాక్కు లేదా ప్రభువు యెహోవా వాక్కు అన్న ఫ్రేజ్లో, అన్ని పదాల్లో మనం ఏం చూడొచ్చు, ఏం గమనించాలి అంటే ది అథారిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ది అథారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్. సో అవి మనం గమనించాలి. ఎజీకియల్ ప్రవక్త యొక్క వర్తమానం ఏంటి? వాట్ ఈస్ ద మెసేజ్? 81 సార్లు ఈ పదాలు వాడబడ్డాయి, ఇదే యెహోవా వాక్కు, ప్రభు అయిన యెహోవా వాక్కు అని. ఎస్, బికాస్ ద టెక్స్ట్ ఇస్ సెయింగ్ దట్ ద వర్డ్ కేమ్ ఫ్రమ్ యాహ్వే హింసెల్ఫ్, యెహోవా దేవుని నుంచి స్వయాన వచ్చినటువంటి మాట అని చెప్పేసి లేఖన తెలియజేస్తున్నాయి. సో దాని వర్తమానం ఏంటి? వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ఎజీకియల్? మూడు భాగాలుగా మనం అర్థం చేసుకోవాలి. మొదటిది ఏంటంటే, యూదా దేశస్తులారా, యెహోవా దేవుని నిబంధనను మీరు తిరస్కరించారు, యు హ్యావ్ బ్రోకెన్ ద కవెనెంట్ విత్ ద లార్డ్ గాడ్ యావే. రెండవది ఏంటంటే, మీరు పశ్చాత్తాపడాలి, మీరు పశ్చాత్తాపడాలి, పశ్చాత్తాపడకపోతే తీర్పు వస్తుంది, జాగ్రత్త. మూడవది ఏంటంటే, ఇంత జరిగినా కానీ నిరీక్షణ అనేది ఉంది. గమనించండి, ఇదే విధంగా మనం ఎక్కడ చూసాం? యెషయా గ్రంథంలో చూస్తాం, అదేవిధంగా యిర్మీయా గ్రంథంలో కూడా చూస్తాం. సో ఆ ప్యాటర్న్ అనేది ఇస్ ద సేమ్ థింగ్. మీరు దేవుని యొక్క నిబంధనను తిరస్కరించారు, ఆయన ఆజ్ఞలు మీరు పాటించలేదు. రెండవది, మీరు పశ్చాత్తాప పడాలి లేదా తీర్పు మీకు వస్తుంది. మూడవది, మీకు నిరీక్షణ ఉంది. ఈ తీర్పు తర్వాత నిరీక్షణ, రిస్టోరేషన్ ఈజ్ దేర్ ఫర్ బౌత్ ఇజ్రాయెల్ అండ్ అదర్ నేషన్స్, వేరే రాజ్యాలకు మరియు ఇస్రాయేల్ రాజ్యానికి కూడా పునరుద్ధరణ అనేది ఉంది, మీకు నిరీక్షణ అనేది ఉందని చెప్పేసి ఎజీకియల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. సో మనం దీని ద్వారా ఈ స్మాల్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ. ఎజీకియల్ గ్రంథంలో మనం చదువుతూ ఉంటే ఎంత భయంకరమైన పరిస్థితులు మనం తెలుసుకుంటామో గమనించాలి. మనం యెరూషలేం ప్రాంతం వారు, యూదా ప్రాంతం వారు దేవునిపై అనేకమైనటువంటి చెడ్డ కార్యాలు చేస్తారు. దేవుడు వారిని తన వాక్కును విని ఆయన ఆజ్ఞను పాటించమని సెలవిస్తే వారు ఆయనకి అవిధేయులుగా జీవిస్తూ ఉంటారు. మనం యిర్మీయా గ్రంథంలో నేర్చుకున్నాం, అదేవిధంగా యెషయా గ్రంథంలో నేర్చుకున్నాం, కానీ ఇక్కడ ఏం చూస్తామంటే వారు ఇంకా లోతుగా వెళ్ళిపోతూ ఉంటారు పాపంలోకి. సో వన్ వి గెట్ దేర్ వీ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో మూడు పాయింట్లు మనం గమనించాలి. యూదా ప్రాంతం వారు యెహోవా దేవుని యొక్క నిబంధన తిరస్కరించారు, అదేవిధంగా వారు మారు మనసు పొందా లేదా పశ్చాత్తాపడాలి, లేకపోతే తీర్పు తప్పకుండా వస్తుంది. మూడవ పాయింట్ ఏంటంటే, మీకు ఇంత జరిగినా కానీ నిరీక్షణ అనేది ఉందని చెప్పేసి దేవుని ఒక సెలవిస్తూ ఉంది. ఈ ఎజీకియల్ గ్రంథంలో కూడా రెండు ప్రాముఖ్యమైన సారాంశాలు లేదా అంశాలను మనం గమనించాలి. మొదటిది, దేవుడు శక్తివంతమైన దేవుడు. గాడ్ ఈజ్ సావరిన్ గాడ్, హీస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఆల్ థింగ్స్. సర్వము కూడా ఆయన ఆధీనంలో ఉన్నది అనేది ఈ ఎజీకియల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. రెండవది, దేవుని యొక్క మహిమ చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. దేవుని యొక్క మహిమ అనే అంశం కూడా మనం ఈ గ్రంథంలో చూస్తాం. సో యెహోవా దేవుడు ఏమని చెబుతాడంటే, యు నో ఐఎమ్ యాహ్వే, నేను యెహోవాను అని ఈ గ్రంథంలో ఆ పదాన్ని వాడుతూ ఉంటాడు ఆయన. నేను యెహోవాను, సుమారు 70 సార్లు ఈ పదాలు, నేను యెహోవాను అన్న పదాలు ఈ లేఖనాల్లో, ఎజీకియల్ గ్రంథంలో వాడబడటం జరిగింది. ఎందుకు దేవుడు ఈ పదాలు వాడటం జరిగింది? నేను యెహోవాను అని 70 సార్లు వాడటం కారణమేంటి? నిర్గమాకాండము 6:7 చూడండి. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినయుందును, మీరు కాదు నన్ను చేర్చుకునేది, నేను మిమ్మల్ని చేర్చుకొని మీకు నేను దేవుడయ్యందును, అప్పుడు ఐగుప్తీయులు బరువు క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు. దేవుడు ఎప్పుడో చెప్పారు వారికి, మీరు నా ప్రజలై ఉంటారు, నేను మీ దేవుణ్ణై ఉంటాను. యువర్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్, మీకు దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే. గాడ్ ఈజ్ వన్ అండ్ ఐఎమ్ దట్ గాడ్, నేను యెహోవాను. మిమ్మల్ని ఐగుప్తు ప్రాంతం నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుణ్ణి నేను, సర్వశక్తిమంతుణ్ణి నేను. మిమ్మల్ని ఆ బానిసత్వం నుంచి విడిపించి నా బిడ్డలుగా చేర్చుకున్నాను, నా బిడ్డలుగా మిమ్మల్ని దగ్గరికి తీసుకున్నానని చెప్పేసి యెహోవా దేవుడు సెలవిస్తూ ఉంటాడు. సో ఈ పదాలు వాడటం ద్వారా ప్రాముఖ్యత ఏంటంటే, హీఈస్ రిమైండింగ్ దిస్ పీపుల్ దట్ హీ ఈస్ ద గాడ్, దేర్ గాడ్ హూ రెస్క్యూడ్ దెమ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఈజిప్ట్. వారికి ఆయన గుర్తు చేస్తున్నట్లు, ఐగుప్తు బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపించిన యెహోవాను నేనే అని యెహోవా దేవుడు ఈ ప్రజలకు తెలియజేస్తున్నాడు. సో దేర్ ఈజ్ అ రీజన్ 70 సార్లు ఎందుకు ఆ పదాలు వాడబడి అంటే, గాడ్ ఈజ్ రిమైండింగ్ దోస్ పీపుల్ దట్ హీ ఈజ్ దేర్ గాడ్. ఆ నిర్గమాకాండం నుంచి మనం దేవుని లేఖనాలు చూస్తూ ఉంటే ఏం నేర్చుకుంటామంటే, దేవుడు వచ్చి తన ప్రజల మధ్య ఆ గుడారంలో ఉండటం, నివసించడం అనేది మనం చూస్తాం. గాడ్ కమ్స్ డౌన్ ఫ్రమ్ హెవెన్ అండ్ డ్వెల్స్ విత్ దిస్ పీపుల్ ఇన్ ద టెబర్నాకల్. సో దేవుడు చెప్పాడు, నేను మీ దేవుడైన యెహోవాను, మీరు నా ప్రజలుగా ఉంటారు, నేను మీ దేవుడినై ఉంటాను. సో హీ ప్రూవ్డ్ ఇట్. ఏ విధంగా ఆయన రుజువు చేశాడంటే హీ కేమ్ అండ్ లివ్డ్ అమాంగ్ దోస్ పీపుల్ ఇన్ ద విల్డర్నెస్. సీనాయి పర్వతం యుద్ధ కానివ్వండి, ఎడారిలో కానివ్వండి, దేవుడు వచ్చి వారి మధ్య నివసించడం అనేది జరిగింది. అదేవిధంగా సొలొమోను రాజు సమయంలో కూడా ఏం చేశాడు, సొలొమోను దేవుని ఆలయాన్ని కట్టించాడు, చాలా వైభవంగా కట్టించాడు ఆయన. ఆ దేవుని ఆలయంలో కూడా యెహోవా దేవుడు వచ్చి వారి మధ్య నివసించడం జరిగింది. ఆది నుంచి కూడా దేవుడైన యెహోవా యొక్క కోరిక ఏంటంటే ఆయన వారి ప్రజల మధ్య నివసించాలి, వారి దేవుడై ఉండాలి, ఆయన వారి ప్రజలై ఉండాలని చెప్పేసి ఆయన కోరిక. సో ఇక్కడ ఎజీకియల్ గ్రంథంలో మనం ఏం చూస్తామంటే రాను రాను అధ్యాయాలు చదువుకుంటూ పోతూ ఉంటే దేవుని యొక్క సన్నిధి వారి మధ్య నుంచి దూరమైపోతూ ఉంటుంది, వారి మధ్య నుంచి దూరమైపోతూ ఉంటుంది. గమనించండి, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ కాండాల్లో మనం చూసుకుంటూ పోతే ఏం అర్థమవుతుందంటే దేవుడు వారి మధ్య నివసిస్తున్నట్లు మనం చూస్తాం. ఈ గ్రంథం ఒకసారికి దేవుడు దూరంగా వెళ్ళిపోతున్నాడన్న విషయాన్ని కూడా మనం గమనిస్తాం. సో దేవుడు ఒకప్పుడు వారి మధ్య నివసిస్తున్నటువంటి దేవుడు, ఒకప్పుడు వారి మధ్య నున్నటువంటి దేవుడు. ఈ గ్రంథంలో మనం ఏమించుకుంటామంటే ఆ ఒకప్పుడు వారి మధ్య నివసించినటువంటి యెహోవా దేవుడు ఇంకా వారి మధ్య నివసించడు అన్న అంశం కూడా మనం గమనిస్తాం. సో ఎజీకియేలు 8వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయంలో మనం ఏం గమనిస్తామంటే యెహోవా దేవుడు యెరూషలేం ప్రాంతాన్ని వదిలివేసి వెళ్ళిపోవడం మనం గమనిస్తాం. ఆబ్వియస్లీ మనం గమనించినట్లయితే ఎజీకియేలుకు మొదట వచ్చినటువంటి దర్శనాలు మనకు కొంచెం కొత్తగా ఉండొచ్చు, వింతగా అనిపించవచ్చు. ఏమిటి ఈ దర్శనాలు, చక్రాలేంటి, రథాలేంటి, ఈ క్రీచర్స్ ఏంటి, వింతగా చెప్తున్నటువంటి క్రీచర్స్ ఏంటి, వారికి అర్థం ఏంటి, వాట్ ఆర్ దీస్ విజన్స్ అని చెప్పేసి మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ రానున్న రోజుల్లో ఐల్ ట్రై టు మేక్ సెన్స్ ఆఫ్ దోస్ విజన్స్, కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. సో ఎజీకియేలు 8 నుంచి 11 చూస్తే వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్. యెహోవా దేవుడు యెరూషలేం ప్రాంతాన్ని వదిలివేసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. సో మిగతా అధ్యాయాలు, విచ్ విల్ కమ్ టు ఇట్ ఇన్ జస్ట్ అ లిటిల్ బిట్, మిగతా అధ్యాయాలు కూడా ఏం చెబుతూ ఉంటాయి అంటే తీర్పు మరియు నిరీక్షణ అనే అంశాల గురించి వారు మాట్లాడుతూ ఉంటాయి. మోస్ట్లీ జడ్జ్మెంట్ గురించి దేవుని లేఖనాలు మాట్లాడుతూ ఉంటాయి. ఆఖరి అధ్యాయాలు దేని గురించి మాట్లాడుతూ ఉంటాయి, యెహోవా దేవుని యొక్క సన్నిధి గురించి, ఆయన ప్రజెన్స్ గురించి అవి మాట్లాడుతూ ఉంటాయి. అదేవిధంగా నూతన ఆలయం గురించి కూడా ఆ అధ్యాయాలు మాట్లాడుతూ ఉంటాయి. నూతన ఆలయం అనేది ఎప్పుడు కట్టబడుతుంది, రానున్న రోజుల్లో, భవిష్యత్తులో 3వ ఆలయం అనేది ఉంటుంది. సో ఆబ్వియస్లీ వీ నో ఫ్రమ్ న్యూ టెస్ట్మెంట్ ఆ ఆలయంలో దేవుని మహిమ అనేది ఉంటుంది. కాబట్టి దేర్ ఇస్ నో నీడ్ ఫర్ సన్ ఆర్ మూన్, సూర్యుని కానీ చంద్రుని కానీ ఇక వాటితో అవసరం లేదు. ఎందుకంటే దేవుని వెలుగు సర్వలోకాన్ని నింపుతూ ఉంటుంది. సో వీ విల్ సీ దాట్ యాజ్ వీ కమ్ టు దోస్ చాప్టర్స్. సో ఆ ఆఖరి అధ్యాయాలు కూడా ఏం తెలియజేస్తూ ఉంటాయంటే యెహోవా దేవుడు తిరిగి ఈ యెరూషలేము ప్రాంతానికి, ఆయన ఎంచుకున్నటువంటి ప్రాంతం, ద సిటీ ఆఫ్ గాడ్, హీ కమ్స్ బ్యాక్ టు దట్ ప్లేస్, ఆ ప్రాంతానికి తిరిగి రావడం జరుగుతూ ఉంది. యెహోవా దేవుడు తిరిగి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతం యొక్క పేరు ఏంగా మారుతుందంటే యెరూషలేము అని ఉండదు, The Lord lives here. Yehovah ikkada nivasinchunnadu ani daniki peru pettabadta untundi. Because the Lord lives in Jerusalem according to Ezekiel last chapters. So Ezekiel grandamu 3 bhagalaga manam ardham chesukovali. 1 nunchi 24 adhyayamu oka bhagam aithe, 25 nunchi 32 adhyayalu oka bhagamu, adhe vidhanga 33 nunchi 48 adhyayalu oka bhagamu. 1 nunchi 24 adhyayallo deni gurinchi devulu lekhanalu maatladutu untayante teerpu, judgment. దేవుడు పాపాన్ని తక్కువగా చూడడు, పాపం అనేది పాపం ఆయనకి. సో హీస్ గోయింగ్ టు పనిష్ సిన్ అండ్ దోస్ హూ కమిట్ సిన్, ఎవరైతే పాపం చేస్తున్నారో దేవుడు తప్పకుండా వారిని శిక్షిస్తాడు. దట్ ఈస్ హౌ ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈస్, చూసి చూడనట్టుగా వెళ్ళిపోడు ఆయన. హీస్ గోయింగ్ టు పనిష్ సిన్ బికాస్ గాడ్ హెయిట్స్ సిన్. ఆయన కనులు ఎంత శుద్ధమైన పాపాన్ని చూడలేని కనులు. సో హౌ కెన్ హీ ఈవెన్ అల్లావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ సిన్, హీ కెనాట్. సో 1 నుంచి 24 అధ్యాయాలు దేని గురించి మాట్లాడుతూ ఉంటాయి అంటే యెరూషలేంపై తీర్పు గురించి మాట్లాడుతూ ఉంటాయి. 25వ అధ్యాయం నుంచి 32వ అధ్యాయాలు దేని గురించి మాట్లాడుతూ ఉంటాయంటే చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజ్యాలు లేదా అన్య దేశాల గురించి తీర్పు అనేది వాటిపై కూడా వస్తుంది. సో ఆ అన్య దేశాల గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. 33 నుంచి 48 అధ్యాయాలు దేని గురించి మాట్లాడుతూ ఉంటాయంటే దే లుక్ ఇన్ టు ద ఫ్యూచర్, రానున్న కాలం గురించి అవి మాట్లాడుతూ ఉంటాయి. అది కూడా ఈ భవిష్యత్తులో ఆలయము మరియు యెహోవా దేవుని యొక్క సన్నిధిపై దృష్టి పెడతా ఉంటాయి అధ్యాయాలు. బికాస్ వన్ ఆఫ్ దీస్ డేస్ వెన్ గాడ్ రిటర్న్స్, వెన్ హీ జడ్జెస్ ద సిన్, హీ ఈస్ గోయింగ్ టు డ్వెల్ విత్ హిస్ పీపుల్ ఇన్ దట్ న్యూ టెంపుల్. ఆ నూతన ఆలయంలో యెహోవా దేవుడు నివాసం ఉంటాడు. ఏ విధంగా అయితే ఈ నిర్గమాకాండం నుంచి మనం నేర్చుకుంటామో, యెరూషలేము ప్రాంతం వారు లేదా ఇస్రాయేల్ జనాంగం మధ్య దేవుడు నివసించాడో అదేవిధంగా దేవుడు తన ప్రజల మధ్య నివసిస్తాడు. ఈరోజు నూతన నిబంధన ప్రకారం మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు మన మధ్యన ఉన్నాడు. ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు, ఏనాడైతే నువ్వు దేవుడిని నమ్మావో ఫ్రమ్ దట్ సెకండ్, తర్వాత రోజు కాదు, తర్వాత గడియ కాదు, ఫ్రమ్ దట్ వెరీ సెకండ్ యువర్ లైఫ్ యువర్ హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నావు. సో గాడ్ ఈజ్ నౌ లివింగ్ ఇన్ అస్, మన మధ్యలో మనలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. అండ్ ఇన్ ఫ్యూచర్ గాడ్ ఈస్ గోయింగ్ టు లివ్ అమాంగ్ హిస్ పీపుల్, ఆయన జనాంగం మధ్యలో ఆయన నివసిస్తాడు. ఎక్కడి నుంచి అంటే నూతన ఆలయం మధ్యలో నుంచి. ఇట్ ఈస్ అ ఫ్యాసినేటింగ్ thing to think of and praise God. So Ezekiel yokka vyaktigata jeevitham gurinchi manam emaina nerchukovachu. Ezekiel oka yajakudu, he is from a priestly family, oka yajakudu kabatti ayana em chesadante ithara pravaktalaga dvitiyopadesha kaandam yokka aagnalapai aadharapadakunda. Dan ardham enti, ithara pravaktalu for example Isaiah kavachu, adhe vidhanga Jeremiah kavachu, vaaru em chestarante dvitiyopadesha kaandam nirgama kaandam nunchi dvitiyopadesha kaandam varaku ivvabadina aagnalapai వారి వర్తమానం ఆధారపడి ఉండటం మనం గమనిస్తాం. దె బేస్ దేర్ ఆర్గ్యుమెంట్స్ బేస్డ్ ఆన్ ద బుక్ ఆఫ్ డిట్రానమీ ప్రైమరీలీ. ఇక్కడ ఏం చూస్తామంటే ఎజికియల్ ప్రవక్త ద్వితీయోపదేశ కాండంపై ఆయన ఆధారపడడు. దేనిపై ఆయన ఆధారపడతా ఉంటాడంటే లేవీ కాండంపై ఆయన ఆధారపడతా ఉంటాడు. సో మనం ఎజికియల్ గ్రంథంలో ఏం నేర్చుకుంటామంటే బలులు గురించి కూడా మరలా నేర్చుకుంటాం. ఆబ్వియస్లీ యాజ్ యు రీడ్ లేటర్ చాప్టర్స్, ఆఖరి అధ్యాయాలు చదివితే బలులు అనే విషయం మరలా కూడా ఈ ఎజికియల్ గ్రంథం మనకు పరిచయం చేయడం జరుగుతూ ఉంది. సో ఎజికియల్ ఒక యాజకుడు, ఆయన ద్వితీయోపదేశ కాండంపై దేవుని ఆజ్ఞలపై ఆధారపడకుండా లేవీ కాండంపై ఆధారపడటం అనేది మనం గమనిస్తాం. ఎజికియల్ యెహోవా దేవుని కలుసుకున్నాడు. ఏ విధంగా ఆయన కలుసుకున్నాడంటే దర్శనాల్లో, ఇన్ ద విజన్స్ హీ మెట్ లార్డ్ గాడ్ యావే. దర్శనాలు కలుసుకున్నాడు. ఆయన ఈ దర్శనాలు కలిగినప్పుడు యెరూషలేము ప్రాంతంలో ఉన్నాడా? లేడు. హీ వాజ్ ఇన్ బాబిలోన్, బాబులోను ప్రాంతంలో ఒక నది ప్రక్కన ఆయన ఉన్నట్లుగా మనకు దేవుని వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. 1వ అధ్యాయంలో ఎజికియల్ మనకి ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే ఆయన ఒక 4 జీవులు చూసినట్లుగా తెలియజేస్తూ ఉన్నాడు. 4 జీవులు. 10వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తాడు, ఆ జీవులు ఎవరు అన్నది మనకి తెలియజేస్తూ ఉంటాడు. ఎవరు ఆ జీవులు అంటే కెరూబు దూతలు. ఆ కెరూబు దూతలు అన్న విషయం మనకు 10వ అధ్యాయంలో తెలియజేస్తాడు ఆయన. సో ఈ జీవుల్లో ప్రతిదానికి కూడా 4 ముఖాలు ఉన్నట్లుగా ఆయన తెలియజేస్తూ ఉంటాడు. 4 రెక్కలు కూడా ఉన్నట్లుగా ఆయన తెలియజేస్తూ ఉంటాడు. ఆ 4 ముఖాల్లో మొదటిది ఏంటంటే ఎద్దు, 2వది సింహం, 3వది మనిషి ముఖ రూపము, 4వది గ్రద్ద యొక్క రూపము. సో దేర్ ఇస్ ఆక్స్, దేర్ ఇస్ లయన్, దేర్ ఇస్ మ్యాన్ అండ్ దేర్ ఇస్ ఈగల్. సో 4 రూపాలు ఆయన మనకు తెలియజేస్తూ ఉంటాడు. మరి ఒకటి ఏం తెలియజేస్తాడంటే ఈ జీవులు ఎటైనా కానీ ప్రయాణించే అవకాశం ఉంది. దే కెన్ గో ఎనీవేర్, దే కెన్ ఫ్లై ఎనీవేర్, ఎటైనా కానీ వెళ్ళగలవు. గమనించండి, 4 అనే పదం అక్కడ వాడబడింది. 4 అనే పదంకి ప్రాముఖ్యత ఉంది. 4 అనే పదానికి అర్థం ఏంటంటే దెర్ ఈజ్, దీస్ ఆర్ కాల్డ్ 4 winds ఆర్ 4 corners. ప్రపంచంలో ఏ దిక్కుకైనా వెళ్ళగలిగే కెపాసిటీ వీటికి ఉంది. వీటిని ఆపే శక్తి ఎవరికీ లేదు. దే కెన్ గో ఇన్ ఆల్ 4 డైరెక్షన్స్ అట్ ద సేమ్ టైమ్. సో ఎక్కడికన్నా వెళ్ళొచ్చు వారు. దెర్ ఈస్ నో లిమిటేషన్స్ అన్నది దాని యొక్క అర్థము. 4 అనేది ప్రాముఖ్యమైన పదము. ఈ 4 అనే పదాన్ని కూడా ఎజికియల్ ఎక్కువగా వాడటం అనేది మనం గమనిస్తాం ఈ లేఖనాల్లో. ఈ జీవుల గురించి మనం ఆలోచిస్తే మనకు కొంచెం విద్యగా అనిపించవచ్చు. పురాతన కాలంలో, దట్ ఈస్ ఇన్ ది ఏన్షియంట్ నియర్ ఈస్ట్, ప్రాచీన సమయంలో, ఏన్షియంట్ నియర్ ఈస్ట్ కాలంలో ఈ రకమైన జీవులు దేవతల సింహాసనాలతో అనుబంధిస్తాయి. అదేవిధంగా అదే కాలంలో దేవాలయాలు, రాజభవనాలు మరియు రాజులు ప్రవేశించే ద్వారాల వద్ద సంరక్షకులుగా కనిపిస్తాయి ఈ జీవులు. సో సంథింగ్ సిమిలర్ లైక్ దిస్. ఇటువంటి జీవులు మనకు వింతగా అనిపించవచ్చు, కానీ ఆ కాలంలో వారికి మాత్రం వింతగా అనిపించవు. అదేవిధంగా ఈ జీవులకు ఏం చూస్తామంటే చక్రాలు కూడా ఉన్నట్లుగా, ఒక రథము, దానికి చక్రాలు, లేదా ఈ జీవులకు చక్రాలు ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఇవి ఏ దిశలోనైనా త్వరగా వెళ్ళవచ్చు. అగైన్, దేర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ ఇట్. ఏ దిశలో అయినా త్వరగా వెళ్ళేటువంటి శక్తి వాటికి ఉంది. గుర్రపు రథాలు ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి. గుర్రపు రథాలు కూడా చక్రాలు అన్ని వైపులా తిరిగే అవకాశం లేదు. దే ఆర్ ఓన్లీ ఇన్ 1 డైరెక్షన్, ఎదర్ బ్యాక్ ఆర్ ఫోర్త్. కానీ ఈ చక్రాలు, ఆయన చూసినటువంటి చక్రాలు ఎటైనా వెళ్ళే అవకాశం ఉంది. దే హ్యావ్ ద కెపాసిటీ టు గో ఎనీ వేర్ అండ్ ఇన్ ఎనీ డైరెక్షన్. అందుకే గమనించండి, నాలుగు అనే పదం వాడబడింది, ఫ్రమ్ ఫోర్ కార్నర్స్ ఆఫ్ ది ఎర్త్ ఎటైనా కానీ వెళ్ళగలవు. సో ఈ చక్రాల పైన, అదేవిధంగా ఈ కెరూబుల పైన ఏముందంటే ఒక ఒక త్రోన్, ఒక సింహాసనం అనేది ఉంది. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు అంటే, ద గ్లోరీ ఆఫ్ యావే, యెహోవా దేవుని యొక్క మహిమ లాంటిది నేను చూశాను అంటాడు. ఇన్ ద లైక్నెస్, దిస్ ఇస్ సంథింగ్ లైక్ సో అండ్ సో అని చెప్పేసి ఎజీకియేలు వాడటం జరుగుతూ ఉంది. సో యెహోవా దేవుని యొక్క మహిమ, జ్ఞాపకించుకోండి, దేవుని మహిమ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం ఈ ఎజీకియేలు గ్రంథంలో. సో ఎజీకియేలు ఏం చూశాడంటే, యెహోవా దేవుని యొక్క మహిమ ఆ రథంపై చూడటం అనేది మనం గమనిస్తాం. సో దీని అర్థం ఏంటి, యెహోవా దేవుడు ఒక ప్రదేశానికి ముడిపడి లేడు. హీఈస్ నాట్ టైడ్ అప్ విత్ వన్ ప్లేస్. ఒక ప్రదేశానికి ముడిపడి లేడు, మరియు ఆయన ఒక స్థలం నుండి మరొక స్థలానికి వెళ్ళగలిగే కెపాసిటీ, శక్తి ఆయనకు ఉంది. బికాస్ గాడ్ ఈజ్ ఆల్ ఓవర్, సర్వ సృష్టికర్త దేవుడు, ఆయన ఎక్కడైనా ఉండే అవకాశం ఉంది. హీ కెన్ బి ఎనీవేర్. సో దీని ద్వారా, ఈ దర్శనం ద్వారా ఎజీకియేలుకు దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, నేను ఒక ప్రాంతానికి ముడిపడి లేను, ఐ కెన్ బి ఎనీవేర్ అట్ ఎనీ టైమ్, వెన్ ఎవర్ ఐ వాంట్, అకార్డింగ్ టు మై ప్లాన్ అండ్ పర్పస్. మిగతా లేఖనాలు మనం వచ్చే వారం రెండో ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంటిల్ దెన్, గాడ్ బీ విత్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్, హ్యావ్ అ వండర్ఫుల్ వీక్.